అనగా ఈ మనస్సుకి అనంత శక్తి ఉంది. ఎవరి మనస్సుకి? ఒక ఋషి మనస్సుకి, ఒక అవతారమూర్తి మనస్సుకి, ఒక మహనీయుడికి. ఇదంతా నిజం కాదండి. మనలో ప్రతి ఒక్కడి మనస్సుకి అంతటి శక్తి ఉంది. ప్రతి ఒక్కరూ అటువంటి మహామనోస్వరూపులే. మరి ఎందుకు వాళ్ళకి అర్థమైంది, మనకు అటువంటి శక్తి ఎందుకు లేదు, వాళ్ళు ఎలా దర్శనం చేయగలుగుతున్నారు, మనం దర్శనం ఎందుకు చేయలేకపోతున్నాం అంటే, మనం మనస్సుకి అల్పమైన పనులు ఇచ్చాం. అది అల్పమైన విషయాల్లో ఉంది. దానికి ఔన్నత్యము గనక ఇస్తే ఆ మనస్సుకే అనంత శక్తి ఉంది. ఆ మనస్సు ఎంత శక్తి అంటే అది బ్రహ్మాండాలే సృష్టించగలదు, అంతటి శక్తి ఉంది. అయితే ఆ శక్తికి ఏం చేయాలి? దానికి సంబంధించినటువంటి కార్యక్రమం, ప్రోగ్రామ్. ఈ జీవుడు, ఆ మనసు ఎవరిది? ఆత్మస్వరూపుడిదైనా ఈ జీవుడిది. జీవుడు అపాయింట్ చేసుకున్నటువంటిది మనస్సు. అంటే ఆత్మకి ఎటువంటి శక్తి ఉందో మనస్సుకు అటువంటి శక్తి ఉంది. అయితే ఆ మనస్సుకి అల్పమైన విషయాలు మనం అందించామని కూడా అది అల్పంలో ఉంటుంది. ఉత్తమమైన విషయాలు తీసుకెళ్ళామనుకోండి అది ఉత్తమం అవుతుంది. అటువంటి మనస్సుని నిర్మలము, విస్తారము, సునిశ్చితము ఎలా చేయాలి అన్నదే మనం చేస్తున్నటువంటి కార్యక్రమం. ఏదైనా మహద ఆశయం ఉంటే దాని యొక్క శక్తి ప్రదర్శితం అవుతుంది. అల్పాశయం అయితే, అంటే లో ఆబ్జెక్టివ్, ఒక హై ఆబ్జెక్టివ్ ఉంటే ఆ హై ఆబ్జెక్టివ్ వలన ఈ మనస్సు వికసితం అవుతుంది. అది ఎలా, ఏ ఆశయంతో మానవ జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి, మనకున్న ఆయుష్, మనకి ఇవ్వబడిన ఆయుష్ని అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి విశేషాలు రాబోతున్నాయి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా అనుమానం వస్తే ఎవరైనా అడగవచ్చు. చక్కగా అందరూ వేయించేయమని నా ప్రార్థన. ఇప్పుడు సంజయుడు చెప్పుకొస్తున్నారు. ధృతరాష్ట్ర మహారాజా, దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తథా. దుర్యోధనుల వారు, మీ అబ్బాయి, పెద్ద అబ్బాయి ఒక్కసారి పాండవుల యొక్క సేననంతా చూశారు. ఏదో చిన్న ఇన్స్పిరేషనో లేకపోతే ఒక ఐడియేషనో ఏదో ఒక భావ ఆవేశం వచ్చింది. ఆచార్యం ఉపసంగం యా ద్రోణాచార్యులు వారి దగ్గరికి వెళ్ళారు. స్వామి, గురుగారు చూస్తున్నారా ఏం జరుగుతుందో. పశ్య ఏతాం పాండుపుత్రాణం ఆచార్యా మహతీం చెమున్, మహత్తరమైనటువంటి సైన్యం. వీడు కూడా 7 అక్షోహిణీలు సంపాదించారు. వీళ్ళకి 7 అక్షోహిణీలు ఎక్కడి నుంచి వస్తాయి అనేది వాళ్ళకి భయమే, ఆశ్చర్యమే. ఎందుకని, చాలా కాలంగా దుర్యోధనుడు ప్రిపరేషన్లో ఉన్నారు యుద్ధానికి. పాండవులో అతి స్వల్పకాలం, అతి స్వల్పకాలమే అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉన్న టైం. సో వాళ్ళకి అంత అన్న అక్షోహిణీలు వచ్చేసరికి ఇంత పెద్ద సైన్యం చూశారా, వాళ్ళు కూడా సంపాదించుకున్నారు అని వాళ్ళ గురుగారితో మాట్లాడుతున్నారు. సరే ఒక్క విషయం చెప్తానండి మీతో, ద్రోణాచార్యుల వారితో చెప్తున్నారు ధృతరాష్ట్ర దుర్యోధనుడు వారు, దుర్యోధనుడు ఆ జరుగుతున్న సంఘటన సంజయుడు చెప్తున్నారు అన్నమాట. గురువుగారు, వాళ్లలో మహావీరులు కొంతమంది ఉన్నారండోయ్, భీముడు అర్జునుడు వాళ్లతో సమానమైన వాళ్ళు. యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథాః, ఒక లిస్ట్ ఇచ్చారు. వీళ్ళందరూ మహావీరులు అటువైపు, వాళ్ళ వైపు ఉన్నారు కానివ్వండి, మన వైపు కూడా గొప్ప వీళ్ళే ఉన్నారులేండి. అస్మాకంతు విశిష్టాయే తాన్ నిబోధ విజోత్తమ. స్వామి విజోత్తమ, మన వైపు వీరుల గురించి కూడా ఒక మాట చెప్తాను వినండి. అంటే యుద్ధం చేయబోయే ముందు ఆయన సంఘర్షణ అన్నమాట. ఏదో ఆయన ద్రోణాచార్యుల వారి దగ్గరికి ఆయన మైండ్ యొక్క, అంతే కదా, ఓ పెద్ద కార్యక్రమం జరగబోతోంది, యుద్ధం చేయాలి, అందులో అతను అతను యుద్ధ విజయం మీద మాత్రమే ఆధారపడి ఉన్నాడు. ఎందుకనంటే అధర్ముడు కేవలం విజయం మీద చూసుకుంటాడు. ధర్మ మార్గంలో ఉన్నవాడికి విజయమైనా ఓటమైనా ధర్మం అనేది ఉన్నది కాబట్టి అంత భయపడకపోవచ్చు. ఇప్పుడు దుర్యోధనుడు కేవలం వాళ్ళని జయించడం అన్న కాన్సెప్ట్ మీద ఆధారపడి ఉన్నారు. అందుచేత కొంచెం ఆదుర్దా మన వైపు వీరుల గురించి కూడా చెప్తాను వినండి. మీరున్నారు, భీష్ముడున్నారు, కృపుడున్నారు, సంతింజయుడున్నారు, అశ్వర్ధామ ఉన్నారు, వికర్ణుడు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా అనేకులు మదర్థే త్యక్త జీవితా, నా కోసం చావటానికి సిద్ధపడి యుద్ధరంగానికి వచ్చారు స్వామి గురువుగారు. అందరికీ గురువు కదా ఆయన ద్రోణాచార్యులు. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం, భీష్ముడి చేత రక్షించబడుతున్నటువంటి మన సైన్యం అపర్యాప్తం, చాలా విస్తారంగా ఉందండి. వాళ్ళ సైన్యం భీముడి చేత రక్షించబడుతూ తక్కువగా ఉందండి అన్నారు. దీనిలో ఇంకో కూడా అర్థం ఉంది. పర్యాప్తం అంటే చాలు, అపర్యాప్తం అంటే చాలదు. సో వాళ్ళకి చాలినంత బలం కనబడుతుందండి, మన బలం చాలదేమో అన్న పిరికితనం కూడా కనబడుతోంది ఈ వాక్యంలో. ద్వంద్వార్థం. సరే, అంత యుద్ధం ప్రారంభం కాబోతోండండి గురువుగారు. అయే నేచు సర్వేషు యథాభాగం అవస్థితా, మీరందరూ కూడా మీ మీ స్థానాల్లో ఉండండి, ఉండి భీష్మమేవ అభిరక్షంతు, భీష్ముణ్ణి రక్షించుకుంటూ. ఆయన సైనికాధికారి కదా, సర్వసైన్య అధ్యక్షుడు కదా, అందుచేత ఆయన్ని రక్షిస్తూ ఉండండి, మీ మీ స్థానాలకు వెళ్ళిరండి స్వామి అని చెప్పేశారు. ఇలా సంభాషించుకోవటం భీష్ముడు విన్నారు. ఓహో, ఈ పిల్లవాడికి ఏదో ఆదుర్దా వచ్చింది యుద్ధం మీద, ఏదో అవతల వాళ్ళ బలం ఎక్కువ మంది తక్కువ ఇదంతా అప్పుడే ఒక డిస్కరేజ్మెంట్ వచ్చింది. ఇతన్ని ఉత్సాహపరచదలుచుకున్నారు. సర్వసైన్య అధ్యక్షులు కదా, ఎవరిని? దుర్యోధనుడు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ, తాతగారు కదా, ఓహో ఈ పిల్లవాడి మా మనవడు దుర్యోధనుడికి ఏదో చిన్న వాళ్ళని చూసి ఏదో అనుమానం వచ్చినట్టుంది. అనుమానంతో ప్రారంభం కాకూడదు, యుద్ధం చేసేటప్పుడు గెలుస్తామనే ఉత్సాహము, సాహసము, ధైర్యము ఉండాలి కదా అని గుర్తు చేయటానికి కాను అతన్ని ప్రోత్సాహపరచాలనుకున్నారు, ఉత్సాహపరచాలనుకున్నారు. అందులో యుద్ధం ప్రారంభమయ్యే క్షణాలయ్యే, ఇప్పుడు అండి వాళ్ళ బలం ఎక్కువ మన బలం ఎక్కువ అనుకుంటే ఎట్లా, ఉత్సాహంగా ఉండాలి. అది దృష్టిలో పెట్టుకుని ఆయన ఏం చేశారు, సింహనాదం వినర్జ్యోశ్చై, సింహనాదం చేశారు శంఖంతో. అప్పుడు ఆ కౌరవ వీరులందరూ కూడా అది విని, అంటే యుద్ధం ప్రారంభం కావటానికి ఫైనల్ సిగ్నల్ ముందర ఈ ఈ మా వారి వారి శంఖాలు మేము సిద్ధంగా ఉన్నాము అని ఒక శంఖనాదాన్ని పూరిస్తారు. అప్పుడు ఆ కౌరవ వీరులు కూడా అందరూ కూడా ఆ కౌరవ పక్షంలో ఉన్న వీరులందరూ కూడా ఒక్కసారి శంఖాలని పూరించారు. అప్పుడు దానికి సమాధానంగా ఇటువైపు తతశ్వేతైహరైర్యుక్తై మహతి స్యందనే స్థితౌ, మహతి అనే పేరు గల రథం మీద ఉన్నటువంటి అర్జునుడు, కృష్ణుడు, కృష్ణ పరమాత్మ మొట్టమొదటగా పాంచజన్యం హృషీకేశో, పాంచజన్యాన్ని ఊదారు. పాంచజన్యం అంటే ఈ పంచభూతాల సమన్వయం అయి ఉంటారు పాంచజన్యం. ఈ సృష్టి అంతా పాంచజన్యం కదా. పాంచజన్యం హృషీకేశు దేవదత్తం ధంజేహ, ఆ విధంగా అర్జునుడేమో దేవదత్తము అనే పేరు కలిగినటువంటి శంఖాన్ని పూరించారు. భీమసేనుడు పౌండ్రం అనేటువంటి శంఖాన్ని పూరించారు. ఇలా వీళ్ళందరూ చక్కగా వారి వారి శంఖాలను పూరించారు. మేము కూడా సిద్ధంగా ఉన్నామయ్యా యుద్ధానికి అని ఇటువైపు పాండవుల నుంచి వీళ్ళందరూ చెప్పారు. వీళ్ళందరూ తెలియజేశారన్నమాట వారి శంఖం. ఆ శంఖముల యొక్క నాదములు ఈ పాండవుల వైపు ఉన్నటువంటి వీరుల యొక్క శంఖనాదము ఆకాశమంతా నిండిపోయి సాఘోషో ధార్తరాష్ట్రానాం హృదయాన్ని వ్యధారయం, వాళ్ళ హృదయంలో ఒక వ్యధ కలిగించిందట. అప్పుడు అందరూ యుద్ధానికి సిద్ధమైపోతూ ఉన్నారు. ఇంకల్లా అటు ఇటు ఒక సిగ్నల్ రావాలి అంతవరకే. హృషీకేశం తదావాక్యం ఇదమాహ మహీపతే, అర్జునుడు వారు శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నారండి, రథాన్ని దొలుతున్నారు. మనవాళ్ళు అంటుంటారే, ఈ లోకాలనే ఏలే స్వామి ఈ అర్జునుడి యొక్క రథాన్ని తోలటానికి ఒప్పుకున్నారు. ఆ రథాన్ని తోలటానికి ఒప్పుకుంటూ ఓరా, సకల జన రక్షణార్థం ఏ పనియునైనా చేయను, ముంకించి సాహసించేదవు కృష్ణ అని కృష్ణుని స్తోత్రం చేస్తాడు. కృష్ణుడు కూడా ఒక సందర్భంలో చెప్పారు, రాజసూయ యాగం అప్పుడు ధర్మరాజు గారి దగ్గరికి వెళ్తారు, ఇది ఆ పాండవ వనవాసానికి ముందు వారి మధ్యలో ఆ క్రీడ జరగక ముందు రాజసూయ యాగం జరుగుతుంది, అందరూ వస్తారు. ఒక్కొక్కరు ఆ రాజసూయానికి వస్తూ రాజసూయ యాగానికి వస్తూ ఉంటే ఆ ధర్మరాజు గారు అందరికీ డ్యూటీస్ ఇస్తూ ఉంటారు, అయ్యా భీముడు గారు మీరు వంటశాలలో ఉండండి, అర్జునుడు గారు మీరు ఈ పని చేయండి, అలా అందరికీ పనులు చెప్తూ ఉంటారు. కృష్ణ పరమాత్మ పక్కనే కూర్చుని ఉంటారు, ఏమయ్యా అందరికీ పని చెప్తున్నావు నాకు పని చెప్పవేంటి, అయ్యా మీరు మా ఇష్టదైవం పరమాత్మ ఆనంద స్వరూపులు, మీకు మేము సేవకులం, మీకు పని చెప్పడం ఏంటండి, మేము పేరు చెప్పాం, మీరు అలా కూర్చోండి చాలు అన్నీ అది జరిగిపోతుంది, అదేం కుదరదు నాకు కూడా పని చెప్పాల్సిందే. అరే ఏం చెప్తారు ఆయనకి ఆ పని, ఏం పని చెప్పాలి. అందుకని స్వామి కృష్ణయ్య నీకు ఏది ఇష్టమో అది చేయవయ్యా, నేను ఇది చెప్పము అన్నారు ధర్మరాజు గారు. అప్పుడు కృష్ణుడు ఒక పని సెలెక్ట్ చేసుకున్నారు, ఏమిటిది, వస్తున్న అతిథులకు మహనీయులు పెద్దలు వస్తూ ఉంటారు కదా, వారి పాదాలు ప్రక్షాళనం చేసి శిరస్సుపై తలిచి దాల్చి లోపలికి సుస్వాగతం స్వామి, ఓ భీష్మాచార్య మహానుభావ నమో నమః పాదాభివందనం, ఇదిగో రండి అని వారి పాదాలు ప్రక్షాళనం చేసి ఆ నీటిని నెత్తి మీద పెట్టుకోవటం అనే ఒక మర్యాద ఉంది పెద్దలు వచ్చినప్పుడు, ఆ మర్యాద నేను తీసుకుంటాను. ఆ విధంగా ఆ రాజసూయంలో అలా స్వామి ఆ ధర్మాన్ని ఎందుకని లోక కళ్యాణార్థం లోక రక్షణార్థం ఎందుకు ఆ పని చేయబోతున్నారు ఆయనే చెప్పబోతున్నారు. సేనయోర్ ఉభయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత, మే రథం నా రథాన్ని ఉభయ సేనల మధ్య నిలపవయ్యా అని అర్జునుడు కృష్ణుడికి ఆజ్ఞాపించాడు. అంతే కదా, రథికుడు సారథికి ఆజ్ఞాపిస్తారు కదా, ఉభయ సేనల మధ్య స్థాపించ తీసుకుని నిలపవయ్యా. ఎందుకనంటే యావత్ ఏతాన్ నిరీక్షే అహం యోద్ధుకామాన్ అవస్థితాన్, ఎవరెవరు యుద్ధము చేయటానికి సంసిద్ధులై ఈ యుద్ధరంగానికి వచ్చారో, ఎందుకంటే అరణ్యవాసం అజ్ఞాతవాసం అయింది కదండి, చాలామంది రాజులు వగైరా వగైరా వాళ్ళందరూ వివరాలు తెలుసు, కానీ యుద్ధరంగానికి ఎవరెవరు వచ్చారో చూసుకోవాలి కదా, ఒక్కసారి ఎవరెవరు వచ్చారో అటువైపు ఇటువైపు చూస్తానయ్యా, అందరూ కనపడే చోట చక్కటి స్థానంలో మన రథాన్ని తీసుకెళ్లి స్థాపించవయ్యా నిలపవయ్యా. ఆ మాట విని ఋషికేశుడు శ్రీకృష్ణ పరమాత్మ ఋషిక ఈశుడు, ఈశుడు ఇంద్రియములకు ఈశుడైన వాడు అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ మన అందరి దేహాల్లో ఋషికములకు ఇంద్రియములకు యజమాని ఓనర్ అయినవారు. ఈ కన్ను మంది కాదండి, మంది అయితే నా ఎప్పటికీ అట్టే పెట్టుకునేవాడు, స్వామి ప్రసాదించారు ఇంద్రియాలు వారు ప్రసాదించారు, అందుకని వీటికన్నిటికీ యజమాని కాబట్టి ఆయనకి ఋషికేశుడు అన్నాడు. అటువంటి కృష్ణ పరమాత్మ ఉభయ సేనల మధ్య ఒక స్థానంలో నిలిపారు, నిలిపి రథాన్ని అయ్యా పార్థ పశ్చయేతాన్ సమవేతాన్ కురూన్యితి. నాయన ఎవరెవరు యుద్ధానికి వచ్చారో అందరూ చూసుకో, మధ్యలో పెట్టాను. భీష్మ ద్రోణ ప్రముఖత ఇగురు చూడు, అటువైపు భీష్ముడు ఉన్నారు, ఆ పక్కన ద్రోణుడు ఉన్నారు, అదిగో మిగతా రాజులు ఉన్నారు, మిగతా వాళ్ళందరినీ నువ్వు చూసుకోవయా అని జీవించేసి తత్ర అపశ్యస్థితాన్ పార్థ పితృన్ అధ పితామహాన్. తండ్రులు తాతలు వీళ్ళందరూ కనబడుతున్నారు, అందరూ అయిన వాళ్ళు కనబడుతున్నారు. ఆచార్యులు ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పిల్లనిచ్చిన వాళ్ళు బావమరుదులు వాళ్ళతో సరసలాడి వాళ్ళతో స్నేహం కలిగిన వాళ్ళు వీళ్ళందరూ కనబడుతున్నారు. తాన్ సమీక్షస కౌంటేయ, ఒక్కసారి మొత్తం అంత సమీక్ష చేసుకున్నారు, మొత్తం ఓవరాల్గా చూశారు ఎవరెవరు వచ్చారు అటువైపు ఇటువైపు ఎవ్రీబడి. సర్వాన్ బంధూన్ అవస్థిత, అందరూ బంధువులే కనిపించారు అటువైపు ఇటువైపు ఏదో రకంగా. కూచిపూడిలో మనం అందరం బంధువులం. అదేవిధంగా అక్కడ ఏదో విధంగా అందరూ పిల్లనిచ్చిన వారు బావమరుదులు తండ్రులు తాతలు ముత్తాతలు మనవళ్ళు కొడుకులు వాళ్ళ కొడుకులు ఏదో విధంగా బంధువులు, భార్య వైపు బంధువులు లేక బావమరుదుల వైపు బంధువులు బావమరుదులు వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. కృపయా పరయావిష్ణు విషీదన్, ఆయన హృదయం అంతా ఒక్కసారి విషాదంతో నిండిపోయింది. వాట్ ఈజ్ దిస్, ఎక్కడికి వచ్చాం, ఎవరు చంపడానికి వచ్చాం, ఏం చేయడానికి వచ్చాం, మనసంతా విషాదం అయిపోయింది. ఒక్కసారి నా వాళ్ళు నా కాని వాళ్లే లేరు, అందరూ అయిన వాళ్లే, ఏమిటిది అన్నటువంటి ఒక విషాదం మనసంతా. అప్పటిదాకా ఎక్కడిదాకా ఉన్నాడు, యుద్ధం చేయటానికి అందరినీ చంపేయటానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి సందర్భంలో యుద్ధంలో పాల్గొనే ఆవేశంలో వచ్చిన సందర్భంలో ఒక్కసారి చూస్తే కృపా కృపణ, కృపణ అంటే అయ్యో వీళ్ళకి ఏమవుతుందో అన్నటువంటి ఒక దిగులు లాంటిది. అందులో ఎవరికి, రోడ్డు మీద పోయే వాళ్ళకి ఏదో అయిందంటే మనకు బాధ లేదు, మన వాళ్ళు అయిన వాళ్ళు వీళ్ళకి ఏమవుతుందనే ఒక విషాదంతో కృపణతో పరయావిష్టో విషీదం ఇప్పుడు చెప్పడం మర్చు ప్రారంభిస్తున్నారు. దృష్ట్వేమం స్వజనం కృష్ణ యూత్సం సమూపస్థితం. కృష్ణ అందరూ నా వాళ్ళు కనిపిస్తున్నారయ్యా, ఈ యుద్ధానికి సిద్ధమై వచ్చిన వాళ్ళందరూ కూడా అటువైపు ఇటువైపు అందరూ నా వాళ్ళే కనిపిస్తున్నారు. ఈ నా వాళ్ళందరినీ చూసేసరికి సీదంతి మమ గాత్రాని, నా శరీరం ఉడికిపోతోందయ్యా, ముఖంచ పరిశుష్య, నోరు ఎండిపోతోంది, నోటికి ఏం మాటలు కూడా రావట్లా. వేపదృశ్య శరీరేమే రోమహర్షశ్చ జాయతే, నా వెంట్రుకలు మనకు జరగబోయే ఘోరమైన విషయం అయిన వాళ్ళందరికీ ఏం కాబోతోంది, ఎవరితో నేను యుద్ధం చేయబోతున్నాను అన్న విషయం చూడగానే జ్ఞాపకం రాగానే నా వెంట్రుకలు నిక్కపొడుస్తున్నాయ్యా. నా చేతిలో గాండీవం చూడు చెయ్యి కూడా వణుకుతోందయ్యా. గాండీవం సంస్కృతే హస్త త్వక్చైవ పరిదహ్య, అసలు నేను రథంలో నిలబడలేకపోతున్నానయ్యా. హత్వా స్వజనమాహవే, నా స్వజనులను చంపబోతున్నానే, వీళ్లతో యుద్ధం చెయ్యబోతున్నానే అనే మాట నాకు ఒక్కసారి గగురు పొడుస్తోందయ్యా. నాకాంక్షే విజయం కృష్ణ, కృష్ణయ్యా నాకు ఎవరికి కావాలయ్యా ఈ విజయం, ఏంటి గవాళ్ళ మీదకి వెళ్ళడం ఏంటయ్యా. నా చ రాజ్యం సుఖానిచ రాజ్యం సుఖం ఏంటయ్యా, నాకు అక్కర్లేదయ్యా, నాకు ఇసులు వాటి మీద మనసే పోవట్లే. ఎందుకో తెలుసా, కిన్నో రాజ్యేన గోవింద కిం భోగై జీవితేనవా, నేను రాజ్యం సంపాదిస్తే ఎవరు కిం భోగై, ఎవరు దాన్ని ఎంజాయ్ చేయాలో ఆనందించాలో వాళ్ళు జీవితే నవా, వాళ్ళు చావబోతున్నారయ్యా. దేంటయ్యా ఇంకా యుద్ధం ఏంటి? ఏషామర్థే కాంక్షితం నో రాజ్యం భోగా సుఖానిచ, ఎవరి కొరకైతే రాజ్యము భోగము సుఖము ఎవడైనా కోరుకుంటాడో. ఏమండి, నాకు బాగా డబ్బు సంపాదించాలనుంది, ఎందుకు? నా కొడుకు హ్యాపీగా ఉంటాడు, వారికి మంచి బిల్డింగ్ బెంగళూరులో కట్టాలి. మీ అబ్బాయిని మాకు అమ్మండి, నీకు బిల్డింగ్ నీ పేరుతో రాస్తాను బెంగళూరు అంటే ఊరి, అసలు నా బిల్డింగ్ కావాలనుకున్నదే నా కొడుకు కోసం, నా పిల్లల కోసం, వాళ్ళని నీకు ఇచ్చేయడమేంటా అనము. ఏషామర్థే కాంక్షితంనో రాజ్యం భోగ సుఖానిచ, ఎవరి కొరకైతే రాజ్యము ఈ భోగము ఈ సుఖము కావాలనుకుంటామో, తయిమే అవస్థిత యుద్ధే ప్రాణాంచక్వ, వాళ్ళందరూ చావడానికి ఇక్కడికి వచ్చారయ్యా. ఎవరి కోసం మనం కోరుకుంటామో, నేను ఏదైనా ఒక గొప్ప పని చేస్తే మా గురువుగారు సంతోషించాలి, లేదా తాతగారు సంతోషించాలి, నా బంధువులు సంతోషించాలి, లేదా నా పిల్లలు చాలా సంతోషించాలి. ఎవరి సంతోషం కోసం అయ్యా ఈ యుద్ధం? ఆచార్యా పితర పుత్రా, ఆచార్యులు వారు, విద్య నేర్పిన ఆచార్యులు వారు, తండ్రులు కొడుకులు తాతగారు, ఎవరైతే నన్ను పెంచారో ఆ తాతగారు, మే పిల్లనిచ్చిన మే, ఇప్పుడు దుష్ట ఈయన ఉన్నారు కదండి, ఆయన పేరేంటి, మన ద్రౌపది యొక్క అన్నగారు దుష్టద్యుమ్నుడు, పిల్లనిచ్చిన వాళ్ళు మేనమామ కొడుకులు, మేనత కొడుకులు, పౌత్రాహ శాలాహ సంబ అందరు అందరు వీళ్ళందరూ వచ్చారు, అటున్నారు ఇటున్నారు, ఎవరు గెలిచినా కూడా వీళ్ళందరూ కావాల్సిందే. ఏ తాన్నహంతుమిచ్చామి గతోపి మధుసూధన, ఏమండి మన పిల్లవాడు ఏదన్నా చెడు చేశాడు అనుకోండి, ఆయన చెయ్యి విరగొట్టాలనుకుంటాం మనం, అనుకోం కదా. అది పూర్వకాలం కథ చెప్తుండేవారు మా గురువు గారు. ఒక ఆయన పోలీస్ స్టేషన్కి కేసు పెట్టాట, ఏమనంటే మా అబ్బాయి మా జేబులోంచి డబ్బులు కొట్టేశాడండి, ఇవ్వనండి కేసు రాసుకోండి. అదేంటయ్యా మీ అబ్బాయి మీ డబ్బులు కొట్టేస్తే నువ్వు కేసు రాయటం కేసు రాయమంటున్నావు అన్నట్ట సబ్ ఇన్స్పెక్టర్ గారు. అవునండి మా ఆవిడకి కూడా తెలుసు అండి, ఇద్దరు పేర్లు రాసుకోండి అన్నాడు. అదేంటంటే దొంగతనమే కదా, దొంగతనం అయితే మీకు కేసు పెట్టచ్చు కదా, మీరు కేసు రాసుకోండి. ఎవరైతే నీకెందుకు ఓర్పిచ్చేవారా, ఎవరి మీద నువ్వు కేసు పెడుతున్నావు, నీ కొడుకు మీద నీ భార్య మీద కేసు పెడుతున్నావా? వాళ్ళేనండి, వాళ్ళని నేను చూసుకుంటాను, మళ్ళీ రక్షించుకుంటాను కోర్టులో, ముందైతే కేసు రాసుకోండి. కేసు రాసుకోవడం ఏంటి అన్నట్టుగా, ఏషామర్థి ఎవరి కోసం ఇవన్నీ మనం కోరుకుంటామో అది అనుభవించిన వాళ్ళు వలసిన వాళ్ళు యుద్ధానికి వచ్చారు. ఎవరైతే ఘనతోపి తప్పులు చేసినా కూడా వాళ్ళని మనం చచ్చిపోవాలనుకుంటామండి, ఏదో పిల్లాడిని కోపం వచ్చి చచ్చిపో అంటాం, అంటే చావరా అంటాం గబుక్కున. కానీ ఆ పిల్లాడి కోసమే కదా మన ఆదుర్దంతా, ఆయన కోసమే కదా మనం బతికేది. ఎవరి కోసం వాళ్ళు తప్పులు చేసినా కూడా వాళ్ళకి వాళ్ళని చంపాలని అనుకోమో, వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారయ్యా. నిహత్య ధాత్రరాష్ట్రాన్న, ఎవరయ్యా ధాత్రరాష్ట్రులు? మా పెన్నాన్నగారు అబ్బాయిలే కదా, అంటే నా వాళ్ళే కదా, వీళ్ళని చంపడం ఏంటయ్యా? నిహత్య ధాత్రరాష్ట్రాన్న కా ప్రీతిశ్చా జనార్దన, ఈ వీళ్ళని చంపడం వల్ల ఎవరు సంతోషిస్తారు నాకు చెప్పవయ్యా? ఎవరెవరు బంధువులు సంతోషిస్తారు, ఎవరు సంతోషిస్తారు? అసలు ఇంకో విషయం అయ్యా, ప్రపంచం అంతా మనం మంచోళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళు పాపాత్మలు అనుకుంటున్నారు. పాపాత్మలను చంపితే ఏమవుతుంది? ఆ పాపం మనకు చుట్టుకుంటుంది. పాపమేవా శ్రేయదస్మాత్ అద్వైతాన్ ఆతతాయిన, ఆతతాయులు వాళ్ళు, పంచమహాపాతకాలు చేసిన వాళ్ళు, వాళ్ళని చంపితే ఆ పాపం మనకు రాదా? ఇదివరకేమైందో ఈ ఆలోచన అర్జునుడికి, ఇప్పుడు అయిన వాళ్ళు అనేసరికి తస్మాత్ నార్హాం వయం హంతుం, వీళ్ళని స్వబాంధవా ధాత్రరాష్ట్రులు మన బంధువులు, తప్పు చేసి ఉండొచ్చు పాపులై ఉండొచ్చు, కానీ వాళ్ళని చంపడం చంపడం నాకు అంగీకారం కలేదు. స్వజనం హి కథం హత్వా సుఖిన శ్యామ మాధవ, ఏమన్నా అని అర్థం ఉందా మనం చేసే పని? స్వజనులను చంపుకుని సుఖం పొందుతామా? ఏం సుఖమయ్యా? అయిన వాళ్ళని చంపుకుని సుఖం ఏంటయా? యజప్యేతే నపశ్యంతి లోభోపహతతే చేత సహా, వాళ్ళు లోభగుణం చేత నా పశ్యంతి. ఏమి జరుగుతున్నది యుద్ధం వల్ల, పర్యవసానం ఏమిటి? వాళ్ళు గమనించి ఉండకపోవచ్చయ్యా. మరి కథం న జ్ఞేయం అస్మాభి, మనం ఎందుకు గమనించకూడదు? పాపాదస్మాని వర్తితు, ఈ ఆ పాపాన్ని మనం ఎందుకు ఆపకూడదు? సరే వాళ్ళంటే పాపులు అన్నాం, మనం మంచివాళ్ళని అందరూ అనుకుంటున్నారు కదా, మనం ఎందుకు ఆపకూడదు? వాళ్ళు ఎదిరిగి తప్పు పనులు చేసేవాళ్ళు అన్నారు, పాండవులు మంచివాళ్ళు అన్నారు. మంచివాళ్ళు అన్నప్పుడు మనం ఆపాలి కదా. ఏమండి, ఒకడు తప్పు చేస్తుండే నువ్వు తప్పు చేసావు, నువ్వు తప్పు చేసావు అని ఎలా అంటావండి? ఆ తప్పు మనమే చేస్తుంటే. కాబట్టి ఇప్పుడు మనమే తప్పు చేస్తున్నాం కదా. కులక్షయ కృతం దోషం, ఎంత ప్రమాదమయ్యా ఇది. కులం కులం నాశనమైపోతుంది యుద్ధం వల్ల. కులక్షయే ప్రణ, సనాతనమైన కులధర్మాలు పోతాయి కదా. అప్పుడు ధర్మే నష్టే కులం కృష్ణ అధర్మాది. ఎప్పుడైతే కులధర్మాలు పోతాయో అధర్మం పెరుగుతుంది కదయ్యా. అధర్మం ఎప్పుడైతే ఉంటుందో కులస్త్రీలు చెడిపోతారు, వర్ణసంకరం అయిపోతుంది, కులసంకరం అయిపోతుంది. అప్పుడు పితృదేవతలకి పిండోదకాలు వదిలేది ఎవరయ్యా? అందరు చచ్చిపోతే అప్పుడు వాళ్ళు యమలోకాలకు వెళ్ళిపోతారు. జాతి ధర్మాలు కులధర్మాలు నశించబోతున్నాయి కదయ్యా. కులధర్మాన్ని జాతి ధర్మానికి ఎవరు ద్రోహం చేస్తారో వాళ్ళకి నరకం వస్తుంది అని పురాణాలు చెప్తున్నాయి కదా. అహోబత మహత్ పాపం కర్తుం యవసితావయం. ఏమయ్యా, ఇప్పటిదాకా ఆలోచన రాలేదు ఎంత పెద్ద పాపం చేయబోతున్నాం మనం, ఇంతకీ ఎందుకు చేస్తున్నాం? రాజ్య సుఖ లోభేన, రాజ్యం అనేటువంటి రాజ్య సుఖం అనే లోభంతో హంతుం స్వజనం ఉద్యత, మనము స్వజనులను చంపడానికి ఉద్యత సంసిద్ధమయ్యావా? ఎంత తప్పు చేస్తున్నావయ్యా? నో, నథింగ్ డూయింగ్. ఒకవేళ నేను అప్రతీకారంగా యుద్ధం చెయ్యను అని వాళ్లే నన్ను వచ్చి చంపినా సరే, ధాతరాష్ట్రే రణేహన్యు తన్మే క్షేమతరం, అది ఏ నాకు క్షేమం కానీ వీళ్ళని చంపడంలో నాకు క్షేమం కనబట్టలేదయ్యా అని ముక్త్వా అర్జున సంఖ్యే రథోపస్థ ఉపావిశత్, ఆ బాణం పక్కన పడేసి చతికిల పడి కూర్చున్నాడు. విసృజ్య ససరం చాపం శోక సంవిఘ్న మనస, మనసంతా విషాదం నిండిపోయినటువంటి పని స్థితిలో కూర్చోబడ్డాడు. ఇది శ్రీమత్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాది అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ. ఏతత్ స్తోత్రం, ఏతత్ సంభాషణం లోకకళ్యాణార్థం బాలత్రిపుర సుందరి సహిత రామలింగేశ్వర స్వామి పాదారవిందార్పణమస్తు. అథ ద్వితీయోధ్యాయ. సాంఖ్యయోగ, సాంఖ్యయోగంలో ప్రేరేపిస్తున్నాం రెండో, ఇప్పటిదాకా బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ అయింది, ఇంకా భగవద్గీత ప్రారంభం కాలేదండి. స్వామి ఇంకా ఓపెన్ చేయాల సిచ్యువేషన్స్, అంతకుముందు ఉన్నటువంటి స్థితిని మనం చెప్పుకున్నాం. తం తథా కృపయావిష్టం చెప్తున్నారు సంజయుడు మహారాజా, ధృతరాష్ట్ర మహారాజా. ఆ కృప, అయ్యో ఏమవుతుంది అనే ఒక విషాద స్థితితో నా పిల్లలకి ఏమవుతుందో, నా కొడుకులకి ఏమవుతుందో, మా ఆవిడకి ఏమవుతుందో, మా ఆయనకి ఏమవుతుందో, విషాదం ఉంది చూసారు. ఏమండి, మనము చేయవలసింది చేయాలి, చేయకుండా ఇప్పుడు మా ఆవిడకి జ్వరం వచ్చింది అనుకోండి, అయ్యో జ్వరం వచ్చింది నా బతికిలా అయిపోయింది అని గోడకేసి కొట్టుకున్నా అనుకో, అమ్మగారు చేయమంటారు, ఏమయ్యా నువ్వు చేయవలసింది ఏంటి ఇప్పుడు, డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, గోడకేసి కొట్టుకోవడం ఏంటి, అందుకే వచ్చింది అలా కొట్టుకుంటే ఆ స్థితిని ఏమన్నారు, కృపయ ఆవిష్టం అన్నారు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, సొల్యూషన్ అడుగు, ఒంట్లో బాగోలేదు కదా, డాక్టర్ గారు ఉన్నారు తీసుకెళ్ళి, నీకేమైనా సాయం కావాలా, నేను ఈవినింగ్ వస్తా, నీకే సాయం కావాలో చెప్పు అని అంటుంది. కానీ అక్కయ్య గోడకేసి కొడితే ఇంకాసేపు కొట్టుకోను ఆయన, అవును లేని నీ బాధ, మీ ఆవిడంటే ఎంత ఇష్టం అంటారా, నువ్వు అరుమ్మయ్యాయా, ఏం నువ్వు చేసే పని అంటారు. ఇప్పుడు కృప అనేటువంటి ఒక వీక్నెస్, సో అది వీక్నెస్, కృప ఆవిష్టం, అశ్రుపూర్ణ లేక్షణం, కళ్ళ మటి నీళ్ళు వస్తున్నాయి, ఏడుస్తున్నాడు అనమాట. హీఈస్ క్రైయింగ్. ఎటువంటి వీరుడు? శివుడితో ఎదురు తిరిగినటువంటి వారు, పాశుపతాస్త్రం సంపాదించిన వారు, ఎందరో రాక్షసులను సంహరించిన వారు. ఇప్పుడు ఈ స్థితిలో ఆయన అంత విషాదం వచ్చేసిందన్నమాట. ఎవరిని ఎందుకు చూసుకుని? అయిన వాళ్ళని చంపవలసి వచ్చింది. ఈ యుద్ధం ఏంటి, ఈ గొడవ ఏంటి? అయిన వాళ్ళు అనేది ఎంత పెద్ద బంధమో చూడండి. విషీదంతం ఇదం వచ ఈ అయిన వాళ్ళు అనే కాన్సెప్ట్కి. ఇప్పుడు నేను ఒక బ్యాంకు ఉద్యోగులు అనుకోండి, ఒక చుట్టం వచ్చారు, ఏదో ఒక లోన్ అడిగారు, ఆ లోన్ బ్యాంక్ లోన్ రూల్ ప్రకారం కుదరదు. అప్పుడు నేనేం చెప్పాలి? అయ్యా మీ దానికి బ్యాంకు రూల్ ప్రకారం లోన్ రాదు అని చెప్పాలా? అయ్యో నా బంధువు కదా, ఇవ్వకపోతే ఎట్లా? ఇస్తానాలా? ఇస్తాననకూడదు. అయ్యో ఇవ్వలేకపోయా నేను గోడకి కొట్టుకోకూడదు తలకై. ఇప్పుడు అటువంటి విషాదంలో ఉన్నాడు అంట. పరమాత్మ మొట్టమొదటిసారిగా ఓపెన్ చేశారు. కుతస్త్వా కష్మలమిదం నాయన, ఇదం ఈ మాలిన్యం, ఈ మనోమాలిన్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? విషమే సముపస్థితం. ఈ సందర్భంలో ఇప్పుడు నీవు అటువంటి మాలిన్యమైనటువంటి రాంగ్ రూటెడ్ థింకింగ్, తప్పుగా ఆలోచించడం అనేది విషంతో సమానం. అనార్య దుష్టం, అస్వర్గ్యం, అకీర్తికరం. నీకు వచ్చిన స్థితి ఎలా ఉందంటే, పెద్దవాళ్ళు సంతోషపెట్టరు, నువ్వు యుద్ధానికి వచ్చావు, యువర్ ఎ సోల్జర్, యుద్ధం చేయాలి. ఇప్పుడు యుద్ధం మానేస్తానంటే ఎలా కుదురుతుంది? అంతకు ముందే బ్యాక్గ్రౌండ్ అయిపోయింది, ఈయన సోల్జర్ మాత్రమే. పైగా నువ్వు చేస్తున్న పని, నీవు నీ విద్యుక్త ధర్మాన్ని ఏమర్చిన వాడి అవుతావు, అందుచేత నీకు నరక ప్రాప్తి అవుతుంది. చేయవలసింది చెయ్యాలి, చెయ్యకపోతే ఏమవుతుందండి? పరమాత్మ చేయవలసింది చేస్తూ మన దేహాన్ని రక్షిస్తున్నారు, మనం చేయవలసింది చేయొద్దు. ఇప్పుడు సైనికుడిగా నువ్వు చేయవలసింది చేయాలి. నేను ఎందుకు చేయాలి? అప్పుడు దేవతలు మనకు కళ్ళను ఎందుకు కాపాడాలి, చెవులు ఎందుకు కాపాడాలి, హార్ట్ ఎందుకు కాపాడాలి? బ్రేక్ చేసేయచ్చు కదా, చేయాలి. వాళ్ళు రక్షిస్తున్నప్పుడు మనకు డ్యూటీ లేదు. అస్వర్గ్యం, మన డ్యూటీ మనం చేయకపోతే నరకం వస్తుంది. అకీర్తికరం, కీర్తి పోతుంది. మూడు రకాలుగా నష్టం.